వనవాసానికి బయలుదేరినటువంటి పాండవులు ఆ రాత్రికి ఆ ఊరి వెలుపల విశ్రమించారు. బ్రాహ్మణ శ్రేష్ఠులు తనతో రావటాన్ని నిరాకరించలేకపోయాడు ధర్మరాజు. తన పురోహితులైనటువంటి ధౌమిల వారిని సమీపించి, ఓ మహాత్మా, వేద పారంగతులైనటువంటి బ్రాహ్మణోత్తములు నాతో వస్తానికి సిద్ధంగా ఉన్నారు. వారిని వద్దన్నప్పటికీ కూడా వారు వినటం లేదు. వీళ్ళందరినీ పోషించేటువంటి స్థితిలో నేను లేను. అలాగే వాళ్ళని ప్రస్తులించడం నాకు ధర్మం కాదు కదా, అందుకే నాకు ఈ దుఃఖం. వాళ్ళని విడిచిపెట్టడం లేను, అలాగే నాతో పాటుగా తీసుకెళ్ళడం లేను. మరి నా కర్తవ్యం ఏమిటి? మీరే దీనికి ఏదో ఒక ఉపాయాన్ని తెలియజేయాలి అని ప్రార్థించాడు ధర్మరాజు. అప్పుడు ధర్మరాజు యొక్క పురోహితులైనటువంటి ధౌమ్యుడు, నాయన ధర్మనందన, సమస్త ప్రాణుల యొక్క పోషణ అన్నంతోనే జరుగుతుంది. ఆ అన్నం సూర్యరూపమైనటువంటిది. సూర్యుడే సమస్త ప్రాణులకి కూడా తండ్రి, రక్షకుడు కూడా. కాబట్టి ఆయన్నే నువ్వు శరణువేడు, తపస్సు చేసి ధర్మానుసారంగా ఈ బ్రాహ్మణుల్ని పోషించేటువంటి శక్తిని పొందు అని 108 సూర్య నామాలతో కూడినటువంటి సూర్యోపాసనకు సంబంధించినటువంటి మంత్రాలను ఉపదేశించాడు. సూర్యోదయ సమయంలో ప్రశాంతమైనటువంటి చిత్తంతో ఆ ప్రత్యక్ష నారాయణ్ణి స్మరిస్తూ ఈ నామాలను కనుక పఠించినట్లయితే నీ మనోరథం తప్పకుండా నెరవేరుతుంది అన్నాడు ధౌమ్యుడు. అంతటా ఉదయమే ధర్మరాజు పవిత్ర జలాల్లో స్నానం చేసి సూర్యుడికి అభిముఖుడై దర్భాసనం మీద కూర్చొని జితేంద్రుడై విశుద్ధాత్ముడై దృఢవ్రతుడై వాయుభక్షకుడై ఏకాగ్రమైనటువంటి చిత్తంతో సూర్యభగవాన్ని స్మరిస్తూ 108 నామాలతో స్తుతించి ఆ తర్వాత ఇలా అంటున్నాడు. అన్నపతి అంటే అన్నాన్ని ప్రసాదించేటువంటి వాడు సూర్యుడని, అన్నపతి, శ్రద్ధగా ఈ బ్రాహ్మణోత్తములకు అందరికీ కూడా ఆతిథ్యాన్ని ఇవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. నా కోరికను తీర్చగలిగినటువంటి సమర్థత నీకు తప్ప మరెవరికీ లేదు. దేవ, దానవ, యక్ష, కిన్నెర, కింపురుష, గరుడ, గంధర్వ, సిద్ధ, చారణ, సాధ్య, పన్నగులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా నిన్ను అనుసరించి వాళ్ళ వాళ్ళ అభీష్టాలు నెరవేర్చుకుంటా ఉన్నారు. 30 దేవతలు, ఉపేంద్ర మహేంద్రులు నిన్ను ఆరాధించి వాళ్ళు సిద్ధిని పొందుతూ ఉన్నారు. ఇక విద్యాధర శ్రేష్ఠులైనటువంటి వారు, గుహ్యకులైన వారు, 7 పితృగణాలు, దివ్యులైనటువంటి మానవులు, వీళ్ళందరూ కూడా నిన్ను పూజించి తమ తమ కోరికలు నెరవేర్చుకుంటా ఉన్నారు. ఇక సప్తర్షులు, అష్టవసువులు, ఏకాదశి రుద్రులు, మరుద్గణాలు, నీ కిరణాలను త్రాగేటువంటి వాలకిల్యాది సిద్ధులైనటువంటి మహాములైనటువంటి వాళ్ళందరూ కూడా నిన్ను పూజించి ప్రాణులందరిలోకి శ్రేష్ఠులవుతున్నారు. నీ పాదాలని ఆశ్రయించి నీకు నేను శరణాగతున్నై నిన్ను ప్రార్థిస్తూ ఉన్నారు. అటువంటి నన్ను రక్షించాల్సినటువంటి బాధ్యత నీదే అని అనేక విధాలుగా స్తుతించి ప్రార్థించాడు ధర్మరాజు. అంతటా దివాకరుడైనటువంటి భాస్కరుడు మండుతున్నటువంటి అగ్నిలాగా ప్రకాశిస్తూ ఆ ధర్మరాజు ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఆయనతో అంటున్నాడు, ఓ ధర్మనందన, నీవు ధర్మతత్పరుడు, నీవు కోరినటువంటి ధర్మసమ్మతమైనటువంటి సాధుజనుల పోషణ పరిరక్షణ అయినటువంటి నీ కోరికని తప్పకుండా నేను తీరుస్తాను. ఈ 12 నీకు కావలసినటువంటి అన్నాన్ని నేను ప్రసాదిస్తాను. ఇదిగో ఈ రాగి పాత్రను స్వీకరించు. ఈ పాత్రలో ప్రతిరోజు కూడా అన్ని రకాలైనటువంటి ఫలమూలాలు, భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య మొదలైనటువంటి చతుర్విధ పదార్థాలు పాంచాలి భోజనం చేసినంత వరకు, అంటే పాంచాలి భోజనం చేసేంత వరకు అక్షయంగా ఇందులో వృద్ధి చెందుతూ ఉంటాయి. పాంచాలి భోజనం చేసిన తర్వాత, శుద్ధిపరిచిన తర్వాత ఈ పాత్రని ఇక ఆనాటికి ఇందులో ఇక ఆహారం వృద్ధి చెందం. ఈ అక్షయ పాత్ర ద్వారా సమస్త బ్రాహ్మణులకి, నీ అనుచరులైనటువంటి వాళ్ళందరికీ కూడా భోజనాన్ని నువ్వు అందించవచ్చు అని చెప్పి, నేటికి 14 సంవత్సరాల తర్వాత నీవు మళ్ళీ రాజ్యాన్ని పొందుతావు, సమస్తమైనటువంటి భూమండలాన్ని పరిపాలించగలుగుతావు అని ఆశీర్వదించి సూర్యభగవానుడు అంతర్ధానమయ్యాడు. సూర్యభగవాను నుండి వరాన్ని పొంది ధర్మరాజు ద్రౌపదితో పాటుగా ఆ వంట ప్రదేశానికి వెళ్ళాడు. సూర్యుడిచ్చినటువంటి అక్షయ పాత్రలో కొద్దిగా వండటంతో చతుర్విధ భక్ష్యాలు అందులో అక్షయంగా వృద్ధి చెందుతూ ఉన్నాయి. ఆ పదార్థాలతోటి ధర్మరాజు బ్రాహ్మణులందరికీ కూడా భోజనం వడ్డించాడు. అందరూ తృప్తిగా భోజనం చేశారు. ఆ తర్వాత సోదరులు తాను భోజనం చేశారు. అందరి భోజనాలు అయిన తర్వాత ద్రౌపది తాను భుజించి పాత్రను శుద్ధి చేసింది. ఆ రాత్రికి అందరు కూడా అక్కడే విశ్రమించారు. ధర్మరాజు బ్రాహ్మణ సమూహంతో, దౌమ్యునితోటి, సోదర భార్యా సహితుడై కామ్యక వనానికి ప్రయాణం అయ్యాడు. ఇక్కడ మనం కొన్ని విషయాల్ని ఆలోచించాలి. ఎందుకనంటే సంస్కృత మహాభారతంలో ఏవైతే ఉన్నదో దాన్ని ఇప్పుడు మీకు చెప్పడం జరిగింది, ఒక్క అక్షరం పొల్లిపోకుండా. అయితే భారతాన్ని కేవలం ఊరికే అలా చదివేసుకుంటా వెళితే ప్రయోజనం లేదు, అలాగే కథని అర్థం చేసుకున్నంత మాత్రాన కూడా ప్రయోజనం లేదు. ఆ కథ వెనుక ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మహాభారతం మానవ జీవిత మహేతిహాసం అని అంటారు. అటువంటి మానవ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి కావలసినటువంటి సమస్త విషయాల్ని అందించినటువంటి మహాభారతాన్ని, ఆ ఇచ్చినటువంటి సంఘటనలకి ఆ కథలకి వెనుకున్నటువంటి ఆంతర్యంతో సహా తెలుసుకున్నప్పుడే మన యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోవటానికి, ఉన్నతంగా తీర్చిదిద్దుకోవటానికి ఉపయోగపడుతుంది. పాండవుల్ని శకుని దుర్యోధనాదులు మోసం చేసి, అంటే మాయాజోదంలో, ఎందుకంటే చాలామంది ఇది మాయాజోదం కాదండి, ఏదో ధర్మరాజు చేతగాక ఓడిపోయాడు, శకుని బాగా చేతైనటువంటి వాడు అని అంటారు. కానీ శకునే చెప్పాడు, ఓ దుర్యోధన, నేను అపహరించి ఎత్తు ధరానత మాయ దురోధన వ్యాజమున అని, మాయాజోదంలో నేను వాళ్ళ సంపదనంతా కూడా హరించి ఇస్తాను అన్నాడు. ఇది తెలుగు భారతంలో. నీతం తం విజేష్యామి కృత్వాత్ కపటం విభో, ఇది సంస్కృత భారతంలో ఉంది, రెండు ఒకటే అర్థం. నీతం తం విజేష్యామి కృత్వాత్ కపటం విభో, మోసం చేసి వాళ్ళ యొక్క సంపదంతా కూడా నీకు హరించి ఇస్తాను. సాక్షాత్తు శకునే నేను మోసం చేస్తాను, మోసం చేసి నీకు వాళ్ళ యొక్క రాజ్యాన్ని హరించిస్తానని చెబుతుంటే మరి ఈనాటి శకునులకు ఎందుకో అది అంగీకారం కావట్లా, అభివే అది దాంట్లో మోసం లేదు, చాలా న్యాయం ధర్మం అని అంటున్నారు. అంటే అధర్మాన్ని ధర్మంగా చెప్పాలని, అన్యాయాన్ని న్యాయంగా చెప్పాలని ఎందుకు మరి వాళ్ళకి అంతగా తాపత్రయపడతా ఉంటారో మనకైతే తెలియదు. కానీ ఏ భారతంలో, సంస్కృత భారతంలో కానీ తెలుగు భారతంలో కానీ ఎక్కడా కూడా మోసం చేయలేదనేటువంటి మాట ఏమి లేదు. మోసం చేసే నీకు వాళ్ళ సంపద హరించిస్తానని శకుని చెప్పడం జరిగింది. సరే, మోసం చేసి పాండవుల్ని ఓడించి ఈ వనవాసానికి పంపించారు, బాగానే ఉంది. అయితే ఈ మోసాన్ని గురించి తెలుసుకున్నారు నగరంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా, పౌరులంతా కూడా. అందుకని వాళ్ళందరూ కూడా, మేము కూడా మీతో పాటుగానే వస్తాం, మా ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి అని చెప్పి పాండవుల దగ్గరికి వచ్చారు. ఈ విషయాన్ని మనం నిన్న చెప్పుకున్నాం. అయితే వచ్చే ముందే ఆ పౌరులు వాళ్ళలో వాళ్ళు భీష్మ, ద్రోణ, విదుర, సంజయ మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా ఇంత మోసం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నారు అని వాళ్ళని కూడా నిందించి పలికారు. ఇక దుర్యోధనాదుల్ని పాపాత్ములని, వారి యొక్క రక్షణలో ఉండటం మా దౌర్భాగ్యమని విమర్శించారు. అదే సమయంలో పాండవులు ధర్మాత్ములని, వాళ్ళతో పాటుగా తాము కూడా ఇళ్ళు వదిలి వనవాసానికి వస్తామని చెప్పడం జరిగింది. ఇది మనం నిన్న చెప్పుకున్నాం. అయితే దీనిలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఈనాడు ప్రజాస్వామ్య పరిపాలన ఉన్నది అని అనుకుంటున్నాం, ప్రతి వాడికి కూడా స్వేచ్ఛ ఉందని అనుకుంటున్నాం. కానీ ఎన్నుకున్నటువంటి ప్రభుత్వమే అప్పుడప్పుడు ఈ స్వేచ్ఛను కాస్త హరించేటువంటి పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. మనకు అత్యవసర పరిస్థితి అలాంటిదే, ఎవరు ఏం మాట్లాడటానికి వీల్లేదు. ఆ సందర్భంలో, ఆ సమయంలో 1975లో మరి ఎవరైతే బాగా ఆ రాజకీయాల్లో అనుభవం ఉందో వాళ్ళకి తెలుసు, అప్పుడప్పుడు ఇలాంటి పరిస్థితులు జరుగుతాయి. కానీ రాచరిక వ్యవస్థ ఉన్నటువంటి రోజుల్లో, మహాభారత కాలంలో కూడా ఆనాటి ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడేటువంటి అవకాశం ఉన్నదని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అన్యాయం చేసినటువంటి వాళ్ళని దూషించడం మాత్రమే కాకుండా అన్యాయాన్ని నివారించలేనటువంటి పెద్దల్ని కూడా, భీష్మ ద్రోణాది విదురాది మొదలైనటువంటి పెద్దల్ని కూడా వాళ్ళు నిందించి పలికారు. అంటే రాచరిక పాలనలో కూడా స్వేచ్ఛ అనేటువంటిది ఉన్నది, అది ఈనాడు ఎవరో మనకి ప్రసాదించింది కాదు, ఆనాడే ఉన్నది అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. పౌరులు ఇక్కడ ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టేసి, మేము కూడా మీతో పాటుగానే వస్తాము, ఈ పాపాత్ముడైనటువంటి దుర్యోధనుడి యొక్క పాలనలో మేము ఉండలేము, ధర్మాత్ములైనటువంటి మీతో పాటుగా ఉంటేనే మాకు మంచిది, మేము పుణ్యం చేయకపోయినా పుణ్యాత్ముల యొక్క సాన్నిధ్యంలో కనుక ఉంటే మాకు కూడా పుణ్యం వస్తుంది, ఈ పాపాత్ముల సాన్నిధ్యంలో ఉంటే మాకు పాపం తగులుతుంది అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి వాళ్ళు అందరూ ప్రయాణమై వస్తున్నారు కదా, మరి ఇదే విషయం రామాయణంలో కూడా జరిగింది. సీతారామ లక్ష్మణులు వనవాసానికి బయలుదేరారు. నగరంలో వాళ్ళు అట్లా రథం మీద వస్తూ ఉంటే తెలుసుకున్నటువంటి ప్రజలందరూ కూడా తండోపు తండాలుగా, అయోధ్యావాసులు అంతా కూడా వాళ్ళ వెనకనే వచ్చేశారు. వాళ్ళు చెప్పారు, ఓ రామా మీరు ఎక్కడుంటే మేము కూడా అక్కడే, మమ్మల్ని వెళ్ళొద్దని చెప్పి ఇక్కడ ఎవరు నిషేధించలేదు కదా, కాబట్టి మేము కూడా నీతో పాటుగానే వస్తాము అని వాళ్ళు కూడా బయలుదేరారు. కాకపోతే రాముడు వాళ్ళని వద్దని చెప్పాల, ఎందుకంటే వద్దని చెప్తే వినేటువంటి పరిస్థితిలో లేరని అర్థం చేసుకొని అందరు నిద్రలు పోయిన తర్వాత అర్ధరాత్రి పూట తమసా నదీ తీరంలో అందరు పడి నిద్రపోతా ఉంటే సీతారామ లక్ష్మణులు ముగ్గురు కూడా వెళ్ళిపోయారు. మరి ఇక్కడ ధర్మరాజు వాళ్ళకి నచ్చజెప్పి వెనక్కి పంపించాడు. నగరంలో ఉన్నటువంటి పౌరులందరికీ నచ్చజెప్పి వెనక్కి పంపించాడు. అంటే ప్రజలు ధర్మం వైపు, ధర్మాత్ముల వైపు, బాధల్లో ఉన్నటువంటి వారి వైపు సానుభూతితో ఉన్నారు అని ఈ సంఘటనను బట్టి మనకు అర్థమవుతుంది. అంటే ధర్మానికి కట్టుబడి ఉన్నారు అని. మరి అదే ఈ రోజున ఏం జరుగుతుంది, మన కంటెదురుగా ఎంత అన్యాయం జరిగినా మనకెందుకు లేని ఊరుకునేటువంటి పరిస్థితి చాలా సందర్భాల్లో మనకు కనపడతా ఉంటుంది. ఎంత అన్యాయం జరుగుతున్నా మనకు కాదు కదా జరుగుతుంది అని ఊరుకునేటువంటి పరిస్థితి. కానీ ఆనాడు అలా కాకుండా ధర్మానికి కట్టుబడి, ధర్మాత్ములైనటువంటి వాళ్ళకి కట్టుబడి, వాళ్ళతో పాటుగా ఇళ్ళు వాకిళ్ళు వదిలిపెట్టి, ఆస్తిపాస్తులు వదిలిపెట్టి వెళ్ళటానికి సిద్ధమయ్యారు. అంటే వాళ్ళ యొక్క త్యాగం ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు. మరొక విషయం ఏమిటంటే ధర్మరాజు ప్రజల్ని వారించి వెనక్కి పంపించాడు. అయితే వేల కొద్ది బ్రాహ్మణులు కూడా వచ్చారు, మేము కూడా మీతో పాటుగా రావాలన్నారు. వద్దన్నాడు. ఆయన ఎందుకు వద్దన్నాడో తెలుసుకున్నటువంటి బ్రాహ్మణోత్తములంతా కూడా వాళ్ళు చెప్పారు, ధర్మనందన మా కోసం మీరు భోజనం ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం లేదు, మా యొక్క తిండి తిప్పల వ్యవహారం మేము చూసుకుంటాం, అంతేకాకుండా నీకు మంచి మంచి కథలతోటి కాలక్షేపం చేయడానికి కూడా మేము ఉపయోగపడతాం, అందుకని మమ్మల్ని మాత్రం నువ్వు పంపించొద్దు అని చెప్పారు. అయినప్పటికీ వాళ్ళు మాత్రం వెళ్ళ చివరికి తమతో ఉండిపోవటానికి సమ్మతించాడు ధర్మరాజు. మరి పౌరులనేమో పంపించాడు, బ్రాహ్మణులనేమో పంపలేదు. ఎందుకని? ఏ రాజ్యంలోనైనా సామాన్యుల యొక్క జీవనానికి అంతగా అంతరాయం కలగదు. ఎంత దుర్మార్గులైనటువంటి రాజులైనా సామాన్య ప్రజల్ని బాధలకి గురి చేయాలని అనుకోరు. కానీ మేధావులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హింసిస్తుంటారు, బాధ పెడుతూ ఉంటారు. ఎందుకని? ఎందుకనంటే ఎప్పటికైనా సరే వాళ్ళు తమ యొక్క దుర్మార్గాల్ని అడ్డుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో. అందుకే మేధావులేమో వలసపోతూ ఉంటారు, సామాన్యులైనటువంటి వాళ్ళు అంతగా పోవాల్సినటువంటి అవసరం లేదు. అందుకనే సామాన్యులైనటువంటి పౌరులనేమో వెనక్కి పంపించాడు. మరి మేధావులైనటువంటి వాళ్ళు, వేద పారంగతులైనటువంటి వాళ్ళు, శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు, బ్రాహ్మణోత్తముల్ని మాత్రం వెనక్కి పంపించలేకపోయాడు ధర్మరాజు. పంపించాలనేటువంటి ఆలోచన కూడా లేదు. బ్రాహ్మణులు పాండవుల చెంత ఉండి వాళ్ళకి హితం కలిగించాలని కోరుకున్నారు. అందుకే పట్టుబట్టి వాళ్ళతో ఉండిపోయారు బ్రాహ్మణులు. ఇక వనవాసం ప్రారంభంలోనే ధర్మరాజుకి ఒక నైతిక విజయం కలిగింది. అదే అక్షయ పాత్రను సంపాదించడం. నిన్న మనం చెప్పుకున్నాం, సంస్కృతంలో వ్యాసుడు ఈ పర్వానికి వనపర్వం అని పేరు పెట్టారు. కానీ తెలుగులో నన్నయ్య గారు అరణ్య పర్వం అన్నారు. అరణ్య పర్వం అంటానికి వనపర్వం అంటానికి ఆ పదాలు వినేటప్పుడే మనకు తేడా కనపడతా ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచిస్తే, ఆలోచించకపోతే ఏం కనపడదు. ఎందుకంటే అరణ్యవాసానికి వనవాసానికి ఓ తేడా ఉంది. వనం అంటే అరణ్యమే అయినప్పటికీ కూడా వనం అంటే ఒక అద్భుతమైనటువంటి సౌందర్యమైనటువంటి స్వరూపం మన కళ్ళ ముందు కనపడతా ఉంటుంది. అరణ్యం అనగానే పులులు, సింహాలు ఇలాంటి క్రూర మృగాలు ఇవన్నీ కూడా కూడుకొన్నటువంటిది అనేటువంటి భావన కూడా వస్తూ ఉంది. అంతేకాకుండా పాండవులు ఈ వనాల్లో కూడా హాయిగా ఆనందంగా ఉన్నారు, ఉంటారు అనేటువంటి ఉద్దేశంతో ఈ వనపర్వం అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. అరణ్యం అంటే బాధలు పడేది, వనం అని అంటే ఆనందాన్ని, సౌందర్యాన్ని ఆస్వాదించేటువంటి. మరి మొట్టమొదటిసారిగా వనవాసం ప్రారంభంలోనే పాండవులకు కలిగినటువంటి విజయం ఏమిటి, ధర్మరాజుకు కలిగినటువంటి విజయం ఈ అక్షయ పాత్రను సంపాదించడం. సూర్యుడు అక్షయ పాత్రను ఇచ్చాడు. 14వ సంవత్సరంలో నీకు రాజ్యలాభం కలుగుతుంది అని దీవించాడు. ఇది ధర్మరాజు కలిగినటువంటి తొలి విజయం. సమస్త ప్రాణుల్ని రక్షించేటువంటి అన్నం సూర్యరూపమైనటువంటిది. ఈ విషయాన్ని ధౌమ్యుడు తెలియజేశాడు. ఇది మూఢనమ్మకం కాదు, శాస్త్ర సంబంధమైనటువంటి విషయం, సత్యమైనటువంటి విషయం. ఎందుకంటే సూర్యుడి యొక్క విశిష్టత ఏమిటో ఈనాడు కూడా కనిపెడుతూ ఉన్నారు, ఇక ముందు కూడా కనిపెడతారు. ఆ సూర్యుడి ద్వారా ఎంతవరకు ప్రయోజనం పొందాలో అంతవరకు ప్రయోజనం పొందుతారు. ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ తయారు కావడానికి 2 పద్ధతులు ఉన్నాయి, థర్మల్, హైడ్రో. బొగ్గుతోటి తయారయ్యేది, నీటితోటి తయారయ్యేది. ఈ రెండికి డబ్బు ఖర్చే. బొగ్గుతోటి తయారయ్యేదానికి బాగా ఖర్చు ఉంది, నీటితో తయారయ్యేదానికి తక్కువ ఖర్చు ఉంది. కానీ సూర్యరశ్మి ద్వారా తయారయ్యేటువంటి దానికి ఏ ఖర్చు లేకుండా తయారవుతుంది. అందుకని ఇప్పుడు సౌరశక్తిని ఉపయోగించి ఈ కరెంటు తయారు చేయటం అనేటువంటిది ప్రారంభమైంది. ఇంకా సూర్యుడి వల్ల ప్రయోజనాలు ఏమిటో ముందు ముందు చాలా విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. సూర్యుని వల్లనే రాత్రింబవళ్ళు ఏర్పడతా ఉన్నాయి, సూర్యుని వల్లనే వానలు కురుస్తూ ఉన్నాయి, సూర్యుని వల్లనే పంటలు పండుతూ ఉన్నాయి. పంటలు పండటం వల్లనే మనకు ఆహారం దొరుకుతూ ఉంది. మానవ జీవనానికి ఆధారం ఏమిటంటే కేవలం ఆహారం. ఆ ఆహారం పంటల రూపంలో రావడానికి మూల కారణం సూర్యుడు. కాబట్టి అన్నం సూర్యరూపం అన్నాడు ధౌమ్యుడు. అందుకే ధౌమ్యుడు సూర్యుడిని ఆరాధించు అని ధర్మరాజుకి సలహా ఇచ్చాడు. ధౌమ్యుడు పురోహితుడు. పురోహితుడు అంటే వారాలు వర్జ్యాలు చెప్పేటువంటి వాళ్ళు, ఇంట్లో పూజలు పురస్కారాలు చేయించేవాళ్ళని కాదు. పురో అంటే ముందుండి, హితుడు అంటే మేలు చెప్పేటువంటి వాడు, శ్రేయస్సుని చెప్పేటువంటి వాడు. కాబట్టి పురోహితుడు అంటే ముందుండి యజమానికి శ్రేయస్సుని కలిగిస్తూ ఉండేవాడు. ఎప్పుడు ఏ రకమైనటువంటి బాధ కలిగినా దానికి తగినటువంటి పరిష్కారాన్ని, ఉపాయాన్ని చెప్పి దాని నుంచి విముక్తిని కలిగించేటువంటి వాడు పురోహితుడైనటువంటి వాడు. ధౌమ్యుడు అలాంటి మహాత్ముడైనటువంటి వాడు. అందుకనే సరైనటువంటి సమయంలో ధర్మరాజుకి హితాన్ని బోధించాడు, సూర్యుడిని ఆరాధించమన్నాడు. ఆ సూర్యుడి ద్వారా అక్షయ పాత్రను పొందడం జరిగింది. కాబట్టి పురోహితుడైనటువంటి వాడు యజమాని యొక్క మేలు కోరేవాడు. కనుక యజమాని పురోహితుడి యొక్క సలహాని పాటించడానికి ప్రయత్నించాలి. అంతేగాని వీళ్ళు ఎవరు చెప్పేది నాకు, వాళ్ళు ఎవరు చెప్పేది అనేటువంటి భావన ఎప్పటికీ కూడా ఉండకూడదు అని మనం ఇక్కడ గమనించాలి. ఇక వనవాసం నుంచి ఒక్కసారి మనం గనక హస్తినాపురానికి వెళితే అక్కడ ధృతరాష్ట్రుడి యొక్క విషయం ఏమిటో మనకి తెలుస్తుంది. ధృతరాష్ట్రుడు పాండవులు వెళ్ళిన తర్వాత అక్కడ విదుర సంజయులు మాట్లాడినటువంటి మాటలకి మనస్తాపం చెందుతా ఉన్నాడు. విదురుడితో సుఖాసీనుడై ధృతరాష్ట్రుడు ఇలా అంటున్నాడు, ఓ విదురా, నీవు బుద్ధిలో బృహస్పతి కన్నా తెలివిగలిగినటువంటి వాడి, శుక్రాచార్యులాగా నీ బుద్ధి చాలా విశాలమైనటువంటిది, నీవు సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ధర్మాలన్నీ కూడా తెలిసినటువంటి వాడివి, అందరి పట్ల నువ్వు సమానమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాడివి, కౌరవ పాండవులిద్దరికీ కూడా నీవు గౌరవించదగినటువంటి వాడివి, అందువల్ల పాండవులకి మాకు హితమైనటువంటిది ఏమిటో నువ్వు చెప్పు, నువ్వు ఎలా చెప్తే అలా నడుచుకోవాలనుకుంటున్నా, మాకు శ్రేయస్సు కలిగేటువంటి మార్గాన్ని చెప్పు. ఇప్పుడు ఈ సందర్భంలో మన కర్తవ్యం ఏమిటి, ఏ పని చేస్తే పౌరులు మనల్ని ద్వేషించకుండా ఉంటారు, ఎందుకంటే పాండవుల్ని వనవాసానికి పంపించామని పౌరులు మనల్ని దూషిస్తూ ఉన్నారు, మనందరినీ నిందించి పలుకుతూ ఉన్నారు, మనల్ని దుర్మార్గులుగా పాపాత్ములుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ విషయాలన్నీ వేగుల వల్ల నాకు తెలుస్తూనే ఉంది. మనకు అలాంటి మాట రాకుండా అలా పౌరులు మన మీద ఎదురు తిరగకుండా నువ్వు ఏం ఉపాయం చెప్తావో నాకు చెప్పు, ఎందుకంటే యుక్తాయుక్త విచారణ నీకన్నా చక్కగా తెలిసినటువంటి వాడు లేడు, అలాగే కార్యాకార్య విధానాలన్నీ కూడా నీకు బాగా తెలుసు, అందుకని నా కర్తవ్యం ఏమిటో చెప్పు అన్నాడు ధృతరాష్ట్రుడు విదురుడితోటి. అప్పుడు విదురుడు అంటున్నాడు, సోదరా, ధర్మార్థ కామాల్లో ప్రధానమైనటువంటిది ధర్మం, రాజ్యం ధర్మ ప్రధానమైనదిగా చెబుతూ ఉంటారు, అందువల్ల ఓ మహారాజా నీవు ధర్మ మార్గంలో నడుచుకో, నువ్వేం చేస్తావంటే యథాశక్తిగా నీ కుమారుల్ని పాండురాజు పుత్రుల్ని అందరినీ కూడా సమానంగా చూడు, అందరినీ రక్షించు, శకుని మొదలైనటువంటి పాపాత్ములు ఈ సభలో ఎంతటి అధర్మాన్ని చేశారో మనం ఇంతవరకు చూచాం, మరి నీ కుమారుడు సత్యసంధుడైనటువంటి పాండురాజు కుమారుడైనటువంటి ధర్మనందనుణ్ణి కుంతినందనుణ్ణి ఏ విధంగా బాధ పెట్టాడో ఆ విషయం కూడా నీకు తెలుసు, ఇప్పుడు దానికి ప్రతిగా చేయవలసింది ఏమిటనంటే పాండవుల్ని నువ్వు వెంటనే వనవాసం నుంచి పిలిపించు, నీ దుష్టాత్ముడైనటువంటి నీ కుమారుడు చేసినటువంటి పాపాన్ని పాండవుల్ని ఇక్కడికి రప్పించి నువ్వు కడిగేసుకో, నువ్వు పాండవులకి ఇచ్చినటువంటి రాజ్య సంపద మొత్తాన్ని మళ్ళీ వాళ్ళని వాళ్ళకి ఇచ్చేసి ఆ విధంగా నీవు వాళ్ళ పట్ల ఓ సరైనటువంటి దృష్టి కనుక కలిగి ఉన్నట్లయితే పాండవులు నీ మీద ఏ విధమైనటువంటి కోపాన్ని ప్రదర్శించరు, రాజైనటువంటి వాడు తన యొక్క సంపద చేత సంతృప్తి చెందాలి, ఇతరుల సంపదలు కావాలనేటువంటి లోభం ఎప్పటికీ కూడా కూడదు, ఇది రాజుకి పరమధర్మం, నువ్వు గనక పరుల యొక్క సంపదని కోరుకున్నావంటే కొత్త నీళ్ళు వచ్చి పాత నీళ్ళని కొట్టుకొని పోయినట్టుగా నీ రాజ్యం కూడా పోతుంది, నీ సంపదలు కూడా పోతాయి, అందుకని ఎప్పుడు కూడా పరుల సొమ్ముకి ఆశపడవద్దు, వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చి నీ రాజ్యంతో నువ్వు సుఖంగా ఉండు, ఇలాగనే చేస్తే నీ కీర్తి ఎప్పటికీ కూడా నశించదు, జ్ఞాతుల మధ్య భేదం కలగదు, ఈ భేదం కారణంగా కురు వంశనాశనం తప్పుతుంది, అందుకని పాండవుల్ని నువ్వు సంతృప్తి కలిగించు, శకుని తిరస్కరించడం పాండవుల్ని పిలిపించటం ఈ రెండే నీకు ప్రధానమైనటువంటి పనులు, ఈ విధంగా కనుక చేసినట్లయితే నీ పుత్రులకి ఈ భాగ్యమైనా మిగులుతుంది, ఈ సంపదైనా ఈ రాజ్యమైనా మిగులుతుంది, అందువల్ల నువ్వు ఈ పని కాస్త తొందరగా చెయ్యి, లేకపోయినట్లయితే కురువంశ వినాశనం తప్పదు, ఇది నిశ్చయం. క్రోధం వహించినటువంటి భీమసేనుడు కానీ అర్జునుడు కానీ శత్రుసేనలో ప్రవేశిస్తే ఇక మిగిలేటువంటి వాళ్ళు ఎవ్వరూ ఉండరు. గాంధీవధారైనటువంటి సవ్యసాచి యోధగా ఉండగా, బాహుబలశాలి అయినటువంటి భీమసేనుడు యోధగా ఉండగా పాండవులకు ఈ లోకంలో పొందలేనిది ఏముంటుంది? దుర్యోధనుడు పుట్టినప్పుడే నేను నీకు హితాన్ని చెప్పాను. ఇతడు పుట్టడంతో గార్ధమోలాగా అరుస్తున్నాడు, ఇతడు కురువంశ నాశనానికి కారకుడు అవుతాడు. నీకు 100 మంది పుత్రులు ఉన్నారు, కాబట్టి ఈ ఒక్క కుమారుణ్ణి నువ్వు వెనక వదులుకున్నట్లయితే నీ వంశనాశనం తప్పుతుంది అని చెప్పాను. అయినప్పటికీ నా హితముని పెరచమని పెట్టావు, ఇప్పుడు ఈ హితాన్ని కూడా నువ్వు ఆచరించకపోతే ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలు నీకు బాధాకరం అవుతాయని నేను బాధపడుతూ ఉన్నాను. ఎందుకనంటే 100 మంది పుత్రులు ఉన్నప్పటికీ కూడా దిక్కులేని వాడిగా నువ్వు బ్రతకాల్సి వస్తుందేమో అనేటువంటి బాధతో నేను మాట్లాడుతూ ఉన్నా. నీ కుమారుడు సంతోషంతో పాండవులతో కలిసి రాజ్యం చేయడానికి అంగీకరిస్తే నీకు ఏ రకమైనటువంటి పరితాపం కలగదు, నువ్వు ఆనందంగా ఉంటావు, అందరూ కూడా ఆనందంగా ఉంటారు. నీ కుమారుడు నీ మాటను కనుక అంగీకరించకపోయినట్లయితే కులం యొక్క సుఖం కొరకు, శ్రేయస్సు కొరకు నీవు నీ కుమారుణ్ణి అదుపు చేయి. నీ కుమారుణ్ణి ధర్మరాజు దగ్గరికి పంపించి కొన్నాళ్ళు ఉంచు, దాంతో అతడి యొక్క బుద్ధి కూడా మారితే మారవచ్చు. కాబట్టి దుర్యోధనుని నిగ్రహించి పాండుపుత్రుడైనటువంటి ధర్మరాజును రాజ్యాధిపత్యంలో నియోగించు. అజాతశత్రువైనటువంటి ధర్మరాజు రాగద్వేషాలు లేకుండా ధర్మంగా ఈ భూమిని పరిపాలించుగాక. ఓ మహారాజా, నువ్వు ఇలాగనే చేసినట్లయితే భూమండలంలోని రాజులందరూ కూడా మన కౌరవులకు బహుమానాలు తెచ్చిస్తారు, అందరూ భయపడుతూ సామంతులు అవుతారు. దుర్యోధనుడు, శకుని, సుతపుత్రుడైన కర్ణుడు ప్రీతితో పాండుపుత్రుల్ని సేవించుదురుగాక. దుశ్శాసనుడు ద్రౌపదిని, భీమసేనుని సభామధ్యంలో క్షమించమని కోరాలి. నువ్వు యుధిష్ఠిరుని ఓడించి గౌరవించి రాజ్యాధిపత్యంలో ప్రతిష్ఠించు. నీ హితాన్ని నువ్వు అడిగావు గనక నేను ఇంతవరకు నాకు తెలిసినటువంటి దాన్ని చెప్పాను. ఇంతకంటే నీకు మేలు కలిగించేటువంటి మార్గం మరొకటి లేదు. ఈ విధంగా చేసి నువ్వు కృతకృత్యుడివి కావాలి. ఈ కురువంశ నాశనం జరగకుండా ఈ వంశాన్ని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు నీ మీదనే ఉంది అన్నాడు విదురుడు. దాంతో ధృతరాష్ట్రుడు మండిపడుతున్నాడు, లోపల నుంచి కోపం ఉధృతంగా వస్తూ ఉంది. ఇంతకుముందు కోపం వచ్చినప్పటికీ కూడా పైకి ప్రదర్శించేటువంటి వాడు కాదు, కానీ ఇప్పుడు మాత్రం ఏమాత్రం కూడా దాచుకోలేకపోతున్నాడు అతనికి వచ్చినటువంటి కోపాన్ని. విదురా, ఈ సభలో పాండవుల్ని గురించి నా గురించి చెప్పినటువంటి ఈ మాటలు ఎలా ఉన్నాయంటే పాండవులకి మేలు చేసేవిగా, నాకు నా కుమారులకి కీడు చేసేవిగా ఉన్నాయి. నీవు పాండవుల యొక్క క్షేమాన్ని కోరేవాడివే కానీ నా కుమారుల యొక్క క్షేమాన్ని కోరేవాడివి కాదు అని నాకు ఇప్పుడు అర్థమైంది. అందువల్ల నా మనస్సు వీటన్నిటినీ కూడా స్వీకరించడానికి సంసిద్ధంగా లేదు. నీవు చెప్పినటువంటి హితోక్తులు మాకు మేలు చేసేటువంటివిగా నాకు అనిపించటల్లా. పాండవుల కోసమని నా పుత్రుణ్ణి నేను ఎలా వదులుకుంటానయ్యా? నిజమే, ధర్మరాజు కూడా నా సోదరుని యొక్క పుత్రుడు, నాకు పుత్రుడితో సమానం, దాంట్లో ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. కానీ దుర్యోధనుడు నా దేహం నుంచి జన్మించినటువంటి వాడు కదా, కానీ ఎవరి కోసమో నా పుత్రుణ్ణి నన్ను వదులుకోమంటావా? నీ పట్ల నాకు ఎక్కువ గౌరవం ఉంది, కానీ నీవు మాత్రం ఆ గౌరవాన్ని నిలుపుకునేటువంటిగా కనిపించడం లేదు. ఇలాంటి మాటలు చెప్పేటువంటి నీవు ఇక నా దగ్గర ఉండదగవు, కాబట్టి నువ్వు ఆ పాండవుల దగ్గరికే వెళ్ళు, లేదా నీ ఇష్టం వచ్చినటువంటి చోటికి ఎక్కడికైనా సరే వెళ్ళు. నీ వల్ల నాకు ఏ రకమైనటువంటి ప్రయోజనం లేదు, కులటైనటువంటి స్త్రీ ఎంత అనుభవించినా సరే ఆమె యజమాని విడిచిపెట్టి వెళుతుంది. నీవు కూడా అలాంటి వాడివి కనుక నీ ఇష్టం వచ్చినటువంటి చోటికి వెళ్ళు అన్నాడు. అలా అని శివాలన సింహాసనం మీద నుంచి లేచి అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు ధృతరాష్ట్రుడు. ఆ తర్వాత విదురుడు తన మనస్సును అనుకున్నాడు, ఇక కురువంశ నాశనం తప్పదు, ఈ కురువంశాన్ని నిలబెట్టడం ఎవరి వల్ల అయ్యేటువంటి పని కాదు అని నిశ్చయించుకొని పాండవులను చోటికి కామ్యక వనానికి బయలుదేరాడు. పాండవులు వనవాసం చేస్తున్నటువంటి కామ్యక వనానికి ఒక రథంని అధిరోహించి విదురుడు అక్కడికి వెళ్ళాడు. అక్కడేమో ధర్మరాజు ఈ బ్రాహ్మణోత్తములతోటి తన యొక్క శ్రేయాభిలాషులైనటువంటి వాళ్ళతోటి సమదీర్చి ఉన్నాడు. అందరితో కూర్చొని ఎంతో ఆనందంగా ప్రశాంతమైనటువంటి చిత్తంతో అక్కడ ధర్మరాజు ఉన్నాడు. అదే సమయంలో విదురుడు అల్లంత దూరంలో రథం దిగి రావటం కనిపిస్తూ ఉంది. అలా విదురుడు రావటాన్ని చూస్తున్నాడు ధర్మరాజు. సోదరులతో సహా ఎదురు వెళ్ళాడు, ఆయన్ని ఆహ్వానించి తీసుకొని వచ్చాడు, యథోచితంగా స్వాగత సత్కారాలు జరిపించాడు, పాండవుల్ని సాదరంగా కలిశాడు విదురుడు. ఒకరినొకరు క్షేమ సమాచారాలు విచారించుకున్నారు. విదురుడు సేద తీరిన తర్వాత పాండవులు అతని యొక్క రాకకి కారణం ఏమిటి అని అడిగారు. విదురుడు ఇలా అన్నాడు, ఓ అజాత శత్రు ధర్మనందన, ధృతరాష్ట్రుడు తన రక్షకునిగా భావించి నన్ను ఆహ్వానించి సన్మానించి ఈ స్థితిలో పాండవులకి మాకు సరైనటువంటి మార్గం ఏమిటో తెలియజేయి. ఇప్పుడు నేను ఏం చేస్తే పాండవుల యొక్క కోపాగ్నిని చల్లార్చడానికి వీలవుతుంది, ఈ విషయంలో నీ సలహా ఏమిటి అని అడిగాడు. దాంతో నేను ఏదైతే ఇద్దరికీ హితాన్ని కలిగిస్తుందో శ్రేయస్సును కలిగిస్తుందో ఆ మాటను నేను చెప్పాను, కానీ జ్వరపీడితుడైనటువంటి వాడికి పథ్యం రుచించినట్టుగా నా మాటలు ధృతరాష్ట్రుడికి మంచిగా అనిపించలేదు, ఆయనకి రుచించలేదు. నేను ఇరుపక్షాల వారికి మిక్కిలి శ్రేయస్కరమైనటువంటి మాటను చెప్పాను, కానీ ధృతరాష్ట్రుడు నా మాట వినలా. ఓ ధర్మనందన, శ్రోత్రియుని ఇంటిలో ఉన్నప్పటికీ కూడా దుష్టురాలైనటువంటి స్త్రీని సన్మార్గంలో తీసుకొని రావటం చాలా కష్టమైనటువంటి పని. అలాగనే ధృతరాష్ట్రుడు కూడా సన్మార్గంలో ఆయన్ని పెట్టాలి అని అంటే అది ఎవరి వల్ల అయ్యేటువంటి పనిగా కనిపించడం లేదు. 60 సంవత్సరాల వాడు కన్యక భర్తగా ఇష్టం కానట్టే ధృతరాష్ట్రుడికి నా మాటలు ఇష్టం కాకుండా ఉంది. మంచి మాటలు వినేటువంటి పరిస్థితిలో ధృతరాష్ట్రుడు లేడు, ఇక కౌరవుల యొక్క వినాశనం తప్పదు, ఇది నిశ్చయం. తామరాకు మీద పడినటువంటి నీరు దానికి అంటనట్టే ధృతరాష్ట్రుడికి నేను చెప్పినటువంటి హితం ఏమాత్రం కూడా మనసులో నిలవటం లేదు. నాపై కోపించినటువంటి ధృతరాష్ట్రుడు, నీకు ఎవరి పట్ల శ్రద్ధ ఉందో వాళ్ళ దగ్గరికే వెళ్ళవచ్చు అని చెప్పి నన్ను రాజ్యం నుంచి బహిష్కరించాడు. అందుకనే నేను అక్కడి నుంచి వచ్చేశాను, సభలో ధృతరాష్ట్రుడికి చెప్పిందంతా ఇప్పుడు నీకు చెప్పాను, ఇక నుంచి నీ యొక్క శ్రేయస్సు కోసమే నా యొక్క సహాయం ఉంటుంది, నా యొక్క మేధస్సును నేను ఉపయోగిస్తాను, ఇక నీ దగ్గరే నేను ఉంటాను అన్నాడు. శత్రువుల వల్ల తీవ్రమైనటువంటి కష్టాలు పొందుతూ ఓర్పు వహిస్తూ తగినటువంటి సమయం కోసం నిరీక్షించేటువంటి వాడు సమస్త భూమండలాన్ని అనుభవిస్తాడు. ఓ రాజా, తోటివారితో కలిసి తన యొక్క సంపదని అనుభవించేటువంటి వాడికి దుఃఖంగా కూడా తోటివారు భాగస్వాములుగా ఉంటారు. కాబట్టి సహాయకుల్ని సంపాదించుకోవటానికి ఇదొక చక్కని ఉపాయం. వ్యర్థమైనటువంటి మాటలు విడిచి సత్యాన్ని పలకాలి. సహాయకులతో పాటుగా సమానమైనటువంటి అన్నం తినదగినటువంటిది. తనను తాను గొప్పగా ఎవరు కూడా ప్రశంసించుకోకూడదు. ఈ విధంగా రాజు ఎల్లప్పుడూ కూడా వృద్ధిని పొందుతూ ఉంటాడు అనగానే యుధిష్ఠిరుడు, చక్కని మాటలు మీ ద్వారా నేను వినగలిగాను, దేశ కాలాలకి అనుగుణంగా ఉచితమైనటువంటి దాన్ని మీరు ఏది చెబితే దాన్ని నేను తప్పనిసరిగా ఆచరిస్తాను అన్నాడు. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే విదురుడు పాండవుల దగ్గరికి వెళ్ళాడు అనేటువంటి విషయం ధృతరాష్ట్రుడికి తెలిసింది. రాజనీతిలో చాలా గొప్పవాడు విదురుడు, అందుకని ఆయన్ని పంపించినందుకు పశ్చాత్తాపం చెందుతున్నాడు ధృతరాష్ట్రుడు. ఇప్పుడు సంధి విగ్రహం మొదలైనటువంటి విషయాల్లో చాలా ప్రభావం కలిగినటువంటి వాడు విదురుడు. విదురుని స్మరిస్తూ సమ్మోహితుడైనటువంటి ధృతరాష్ట్రుడు స్పృహ తప్పి నేల మీద పడిపోయాడు. హా సోదరా అని మూర్చిల్లాడు. ఆ తర్వాత లేచి తన దగ్గరికి వచ్చినటువంటి సంజయుడితో అంటున్నాడు, విదురుడు నా సోదరుడు, నా మిత్రుడు, అపర ధర్మస్వరూపుడు. అతని యొక్క స్మరణ చేత ఈరోజు నా హృదయం మిక్కిలి బద్దలైపోతా ఉంది. ఆ సోదరుడిని నువ్వు వెంటనే వెంటబెట్టుకొని తీసుకొని రా. అతడు కామ్యక వనానికి పాండవుల దగ్గరికి వెళ్ళాడని తెలిసింది కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళి నా మాటగా చెప్పి నా సోదరుడిని వెంటనే తీసుకొని రా. అసలు అతడు జీవించి ఉన్నాడో లేదో అనేటువంటి సందేహం కూడా నాకుంది అన్నాడు ధృతరాష్ట్రుడు. వెంటనే సంజయుడు శీఘ్రంగా కామ్యక వనాన్ని చేరాడు. పాండవులను చూశాడు. అక్కడ విదురుడు కూడా ఉండటాన్ని గమనించాడు. ఆ తర్వాత ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ విదురుడితో ఈ మాట చెప్పాడు, ఓ మహాశయ, ధృతరాష్ట్రుడు నీకోసమని తప్పించిపోతూ ఉన్నాడు, తప్పనిసరిగా నువ్వు అక్కడికి వచ్చి ఆయన ప్రాణాలు నిలపాల్సినటువంటి పరిస్థితి. నీవు గనక రాకపోయినట్లయితే ధృతరాష్ట్రుడి యొక్క ప్రాణాలు నిలవు, కాబట్టి ధర్మనందుని యొక్క అనుమతి తీసుకొని నువ్వు వెంటనే రావాల్సింది అన్నాడు. సంజయుడు ఇలా చెప్పగానే యుధిష్ఠిరుని యొక్క అనుమతి తీసుకొని విదురుడు మళ్ళీ హస్తినాపురానికి వచ్చాడు. ధృతరాష్ట్రుడు ఆ విదురుడు రావడంతో ఎంతో ఆనందంతో ఆయన్ని తీసుకొచ్చి తన అంకపీఠం మీద కూర్చోబెట్టుకొని శిరస్సు మూర్కొని, ఓ విదురా, నీవు వెళ్ళిన తర్వాత నా పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి వీల్లేదు, నిన్ను వదిలిపెట్టి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను, అలాంటి నీ మీద నేను కోప్పడతాం అనేటువంటిది చాలా పొరపాటు, అందుకని నన్ను క్షమించు, నీవు నాకు పరమ గురువు లాంటి వాడివి అని అతన్ని ప్రశంసించాడు. దానితో ఆ విదురుడు ధృతరాష్ట్రుడు ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు వాళ్ళిద్దరు కలుసుకున్నందుకు. ఇంతవరకు జరిగినటువంటి కథలో తెలుసుకోవాల్సినటువంటి అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఎందుకనంటే ధృతరాష్ట్రుడి యొక్క మనస్తత్వం ఏమిటి, మరి విదురుడిని ఎందుకు పంపించాడు, విదురుడిని పంపించినటువంటి వాడు మళ్ళీ వెంటనే ఎందుకు పిలిపించాడు, విదురుడి యొక్క పరిస్థితి ఏమిటి, ఇలాంటి సందర్భాలు రామాయణంలో ఉన్నాయా, అక్కడికి ఇక్కడికి పోలికలు ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మనం మహాభారతాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తూ విశ్లేషణ చేస్తూ ఓ పరిశోధనాత్మకంగా చూసినప్పుడు ఈ విషయాలన్నీ కూడా చాలా ప్రధానమైనటువంటివి, వాటిని మనం రేపు చెప్పుకుందాం.